ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఇష్టం ఉన్నా లేకపోయినా పురాణం వినండి, ఏ వంకతో అయినా ప్రదక్షిణ చెయ్యండి, కానీ ఫలితం ఉంటుంది ఎంతో కొంత. కాకపోతే విశ్వాసంతో భక్తితో ఉంటే అధికమైన ఫలితం ఉంటుంది. శ్రద్ధతో చదివేవాడికి ఉన్న లాభం ఎప్పుడూ లాభమే, అశ్రద్ధతో చదివితే ఏదో పరీక్షలో పాస్ అవుతాడు, ఆ మాత్రమైనా చాలు కదా కనీసం. అందువల్ల అపశబ్దములున్నా హరి మీద భక్తితో ఆయన చరిత్ర చదివినా చెప్పినా గానం చేసినా ఆలాపం చేసినా రాసినా సర్వపాప పరిత్యాగము చేయి, ఒక పాప మనల సకల పాపాలు పోతాయిట, భయంకర పాపాలే పోతాయి. అందుకనే హరిని మనస్సులో భావించి ఆయన కథలని చదివి విని జపములు చేసి ఆయన నామాన్ని తపస్సులు ధన్యులవుతున్నారు. నీకేమిటయ్యా భయం పండితుడు, దర్జాగా రాసి అన్నాడు. ఇక మీరేం భయపడకండి, హాయిగా విష్ణు సహస్రనామం చదువుకోండి, భాగవతం చదువుకోండి, లలితా సహస్రనామం చదువుకోండి, మీ పాపాలు ఏమైనా ఉంటే నాది బాధ్యత, ఏం పర్వాలా, ప్రామాణికంగా చెబుతున్నా కాబట్టి నిశ్చింతగా చేసుకోండి అంతే. అసలు కలియుగంలో వాళ్ళ కోసం ఇవి రాశారన్నమాట. ఇంకా రేపటి నుంచి ఆడవాళ్ళు లలితా సహస్రనామం, అసలు రాసిందే ఆడవాళ్ళు, వసింజాది వాగ్దేవత ఋషయ వాళ్ళంతా ఆడవాళ్ళు, అందులో ఉన్న దేవతే స్త్రీ రూపంలో దర్శనమిస్తున్నది, సగుణం రూపంలోకి వచ్చేసరికి నిర్గుణ పరబ్రహ్మస్వరూపిణి కూడా. ఇంక నీకెందుకు భయం? అందులో సుస్పష్టంగా ఆడవాళ్ళు చదివితే ఏ లాభమో కూడా ఉత్తర పీఠికలో చెప్పారు. ఇంకేం భయం కదా. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఈ బయట ఉన్నప్పుడు అశుచి ఉన్నప్పుడు అలాంటప్పుడు వదిలేయాలనే నియమం కోసం భయపెడితేమో చెప్పలేను తప్ప నిర్భయముగా చేసుకోవచ్చు. భగవంతుడు భారతం లాంటిది వినడం కోసమే కాదు, మనందరం దాన్ని తరించడం కోసమే చెప్పారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆనాడు విష్ణు సహస్రనామాన్ని స్త్రీ అయినా పారాయణ చేయకపోతే వాడు మనకు చాలామందికి తెలియదు కూడా. కాబట్టి కలియుగంలో మహాత్ములు ఏదైనా ప్రామాణికంగా ఇది చెయ్యొచ్చు అంటే చేసేయండి, ఏం భయపడకండి. అటువంటి వాళ్ళని కావాలనే భగవంతుడు పంపిస్తాడు. కనుక మానవులకి ఒక్క భక్తి ఉంటే ఇంకా ఏదైనా చెయ్యొచ్చనమాట. అందుకని సర్వ పాప పరిత్యాగము చేయు, నువ్వు రాయమనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. మరొక్క మాట, భగవంతుని కథ ఎంత గొప్పదో ఉదాహరణ నేనే. నాయనా వ్యాస, ఈ జన్మలో నన్ను మీరంతా నారదా నారదా గురుదేవా అని పూజిస్తున్నారు, కానీ నేను పూర్వజన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ అందరి ఇళ్లలో పొద్దున్నే వెళ్ళి అంట్లు తోమి ఆ ఇంట్లో వాళ్ళు రాత్రి వండిన కుక్కర్లో అన్నం కాస్త మిగిలితే ఇస్తే అవి కూరలు పట్టుకొచ్చి మా అమ్మ నన్ను పెంచింది. అటువంటి దాసీపుత్రుణ్ణి ఈ జన్మలో నారదుండయ్యానంటే కేవలం భాగవతమే కారణం. ఇప్పుడు విన్న వ్యాసుడు ఆశ్చర్యపోయాడు, మహాత్మా చాలా గొప్ప విషయం చెప్పావు, ఒక దాసీపుత్రుడు నువ్వు పూర్వజన్మలో, ఈ జన్మలో నారదుడు అయ్యావా, నువ్వు నారదుడు అవ్వడానికి మూల కారణమైన ఆ కథ ఏమిటో చెప్పు అనగానే, అయితే చెబుతున్నా విను, నేను ఎంతో పూర్వం బ్రహ్మకల్పంలో ఒక దాసి దానికి ఒక్కే పుత్రుడిగా పుట్టాను. ఆ జన్మలో మా తండ్రి చిన్నప్పుడే పోయాడు, తల్లిగారేమో అందరిళ్లలో పాచీ పని చేసేది. ఆ రోజుల్లో పనిచేసేవాడు శ్రద్ధగా చేసేవాళ్ళండి, ఇంట్లో టీవీ ఉంటేనే పనిచేస్తాం, పొద్దున్నే రాగానే కాఫీ వా ఇడ్లీ అక్కడ పెట్టిన తర్వాత మీరు ఇడ్లీ వేసుకోండి అని కండిషన్స్ ఉండేవి కాదు. ఎందుకంటే ఈ మధ్యన పీఠానికి అంట్లు తోమడానికి ఒక అమ్మాయి వచ్చింది, గురువుగారు మీ ఎదురుగుండా ఉన్న విషయం చెబుతానండి, మాకు బయట టీవీ పెడితేనే నేను అంట్లు తోముతానండి, అలా చూడాలండి లేకపోతే సీరియల్ మిస్ అయిపోతాం కదండి అంది నాకు గురువుగారికి కండిషన్. నేను అనుకున్నాను గురువుగారు టీవీ పెట్టండి అంటే నా పురాణం వినడానికి అడిగిందేమో అనుకున్నాను, అమాయకుణ్ణి నేను, కొంచెం అమాయకత్వం ఎక్కువ నాకు కనుక అంటే. అప్పుడు అమ్మాయి చిరునవ్వు నవ్వి అవి మా ఆయన చూస్తాడండి, వాళ్ళ ఆయన చూస్తాట పురాణం, పోన్లే తల్లి, వాడు వెర్రిపీనుగా ఆవిడ దృష్టిలో అది. కొంతమంది అలా ఉంటారు, కొందరు ఇలా ఉంటారు మొత్తం మీద. ఏది ఏమైనా ఆ కాలంలో భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామున వచ్చి అందరికి అంట్లు తోమి పెట్టేదిట. ఆ రాత్రి వండిన కుండలో ఉన్న అన్నం మిగిలిపోతే పాచి పని చేసేవాళ్ళకి ఇచ్చేవారు, ఏదో సాంబారో ఇడ్లీయో మిగిలిపోతే, ఏం మిగిలితే అవి అవన్నీ మా అమ్మ నాకు పట్టుకొచ్చి నా బాబే నా బాబే అని. 6-8 సంవత్సరాల వయస్సు కాలములో ఉన్న నాకు ప్రేమగా తినిపించేది, నాకు మంచి గిరదాల జుట్టు ఉండేదప్పుడు. ఆ జుట్టు అంతా దువ్వుతూ మా అబ్బాయి పెద్దాడవ్వాలి, వీడికి పెళ్లి చెయ్యాలి, పెళ్ళైతే కోడలు వస్తుంది, కోడలు వస్తే విజయవాడలో లబ్బీపేటలో 4 మేడలు కాకపోతే ఒక గోడలన్నా దేపోతుందా, ఇలా రకరకాల ఆలోచనల్లో ఉండేది ఆవిడ. ఈలోపు నా అదృష్టవశాత్తు ఒక వానకాలంలో చాతుర్మాస్యం వచ్చింది, ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో నైమిత్తిక నిద్రలోకి ఎడతాడు, యోగ నిద్రలోకి. అప్పటి నుంచి కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి వరకు నిద్రపోయి ద్వాదశి నాడు లేస్తాడు. ఈ 4 నెలలలో ఉన్న కాలాన్ని చాతుర్మాస్యం అనే పేరుతో దీక్షా నిర్వహణ చేసేవారు ఋషులు. ఇంకెక్కడికి యాత్రలకు వెళ్లకూడదని నియమం ఆ రోజుల్లో. సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు ఈ 4 నెలలు ఒక స్థలంలోనే ఉండాలి, కదలకూడదు, అసలు పొలిమేర దాటకూడదు. అది కఠోర నియమం. సన్యాసి దీక్షల్లో ప్రత్యేకంగా చెప్పారు, అందులో మనుస్మృతిలో మరీ బాగా చెప్పాడు. పొరపాటున కూడా చాతుర్మాస్యంలో ఒక సన్యాసి ఉన్న ఊరు వదిలి దాటితే వాడికి ప్రాయశ్చిత్త కాండ, ఎంత అది మామూలు కాండ కాదు, దానికి చాలా పెద్ద కాండ, నాలిక మీద చురక కూడా వెయ్యాలట ఇనుముతో కాల్చి. ఇన్ని నియమాలు ఉండేవి. ఆ కాలం వేరనుకోండి, ఇప్పుడు అలా కుదరదా? కుదరదు. ఇప్పుడున్న విధానం వేరు. అందుకే చాతుర్మాస్యం 2 నెలల్లోకి తీసుకొచ్చారు. అది దోషం అనకడు సుమ, కాల ప్రభావం ఇది. పూర్వంలో 4 నెలలు ఉండలేరు గనక ఆగమశాస్త్రాల్లో కూడా కొన్ని కొన్ని దేశకాల సన్మానాలు బట్టి ఇప్పుడు అర్చన చేసేవాళ్ళు మన గుళ్ళల్లో అయితే చొక్కా తీసి ఉంటారు. అమెరికాలో ఇప్పుడు ఆవిడ అడగండి, చెబుతుంది అక్కడ గుళ్ళోకి వెడితే ఈ వేసవకాలంలో అయితే కాస్త కొంత పర్వాలేదు, కానీ చలికాలంలో చొక్కా తీసి ఒక్క 5 నిమిషాలు బతికితే ఒట్టు. నేనే గజగజలాడిపోయి కోటేసుకున్నాను. మార్చి నెలలో శానోజే పెడితే బయట కారులో కాలు తీసి బయట పెట్టేలోపు గడ్డగట్టేశాను. ప్రతి సంవత్సరం ఇది అనుభవం. అందుకని అన్ని వేళలో ఒకరికి హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ కూడా చొక్కా తీసి కూర్చుంటామంటే కూర్చోగలిగే యోగుల్ని పక్కన పెట్టండి. గోచీగుడ్డ కూడా లేకుండా మంచుగడ్డ మీద కూర్చుని ఒక యోగి నా గురువు, ఒక ఆయన నేను చూశాను. నా చిన్నప్పుడు 12 ఏళ్ల వయస్సులో ఒక యోగి పొంగ వండి చూశాను. కొండకి పైకి ఎక్కుతున్నాను కేదారం, ఆశ్చర్యం, మంచుగడ్డల్లో అప్పుడే కొంచెం ఈ డోర్లు తీస్తారు, మే నెలలో తీస్తారు దాన్ని. అప్పుడు కొత్తల్లో మంచు బాగా ఎక్కువగా ఉంటుంది మీకు, తర్వాత తర్వాత కొంత కరుగుతుంది. ఆ మంచుగడ్డ మీద కూర్చుని ఉన్నాడు ఒక ఆయన, ఇంత చేసి ఒక 30 ఏళ్ల లోపు ఉంటుంది వయస్సు, అసలు గోచి కూడా లేదు, ఆశ్చర్యం, పూర్తి దిగంబర యోగ అనమాట. దాని మీద మంచు మీద అలా కూర్చుని ఉన్నాడు. నేను చూస్తే ఈ 12 ఏళ్ల వయసులోనే ఆ చలికి తట్టుకోలేక రొప్పుకుంటూ పైకి ఎక్కుతున్నాను. ఆయాసం వచ్చే చోట ఆగితే ఇంత వేరు ఇచ్చాడు. ఆ వేరు నాలిక మీద పెట్టుకోగానే కొంచెం దురద పెట్టినట్టు అనిపించింది. 24 గంటల పాటు నీకు ఆకలి దాహం ఉండదన్నాడు ఆయన. ఆ దురద అయిన తర్వాత చూశాను మళ్ళీ పైనుంచి కిందకి దిగి మర్నాడు వచ్చేదాకా మంచినీళ్ళు చుక్క తాగలేదు, ఏమీ తినక్కర్లేదు, సరిగ్గా 24 అవర్స్ పనిచేసింది. అలాంటి మూలికలు ఉన్నాయి అక్కడ. అలాంటి మహాత్ములు ఎందరో యోగులు ఉన్నారు. 2 సార్లు కనబడ్డాడు. మరి ఈ మధ్యకాలంలో ప్రజా సంపర్కం ఎక్కువయ్యింది మాకు కూడా, ఏమిటో 3వ సారి ఈ మధ్యన దర్శనం ఇవ్వటం లేదు మహాత్ములు. అలాంటి వాళ్ళు ఎందరో యోగులు ఉన్నారు. హిమాలయ పర్వతాల్లో నాకు అనుభవాలండి, ప్రత్యేక పుస్తకం కింద రాస్తున్నాను. చాలా గొప్ప యోగులు. ఎందుకు చెప్తున్నా అంటే సామాన్యులు అయితే ఉండలేరు. దేశకాలమాన పరిస్థితులను బట్టి మారతాయి. కాబట్టి కనిపించిన స్వామిని అంతా తొందరపడి తిట్టేసి అప్పుడు 4 నెలలు చేశారు, ఇప్పుడు 2 నెలలే చేస్తున్నారు ఏమిటి అనకండి సుమా. ఈ కాలములో ఇది అవసరం అన్నమాట. ఈనాటి పూర్వలాగా గుడిసెల్లో ఉండే అవకాశం కుదరదు. ఇప్పుడున్న సన్యాసుల నియమాలు చెయ్యకపోతే వీళ్ళు కుదరదు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు సముద్రం దాటకూడదంటే మన మతం ఏమైపోతుంది? పిచ్చమాటలు అవన్నీ. కాబట్టి సన్యాసులు సముద్రం దాటి వెడితే పాడైపోతారు ఇలాంటివన్నీ కూడా అనద్దు. పూర్వంలాగా ఒకవేళ సన్యాసులు ఎవరైనా ఈ సముద్రం దాటితే పాడైపోయే పడం అయితే అగస్త్య మహర్షిని ముందు బహిష్కరించండి. ఎందుకంటే అగస్త్యుడు చరిత్రలో మొట్టమొదట సముద్రం దాటి లంకానగరానికి వెళ్లి రాముడికి ఆదిత్య హృదయాన్ని యుద్ధకాండలో బోధించాడు. కాబట్టి అగస్త్యుడిని తీసి పక్కకు దోసేయండి. కపిల మహర్షి సముద్రం దాటి ఇప్పుడు పశ్చిమ సముద్రంలో అమెరికాకి నుంచి కిందకి వెళ్లి పాతాళంలో ఉన్నాడు. అసలు కపిలుడినే తీసి పక్కన పెట్టేయండి. కాబట్టి అందరినీ వారి వారి మహాత్ముల్లో ఉన్న మంచి మనం స్వీకరిద్దాం. ఏమైనా ఉంటే వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోగలరు. ఈ కాలంలో ప్రతి వాడికి ఒక ఫ్యాషన్ అయిపోయి కొన్ని దరిద్ర ఛానల్స్ మొదలయ్యి కనిపించిన సన్యాసినల్లా తిట్టడం కింద పనిపెట్టుకున్నారు. మనం కూడా అమాయకత్వంగా వాళ్ళని తిట్టి చేతులేర వాడు ఇలాంటి వాడేమో అనుకుంటున్నాం. ఇంకా ఈ మహాత్ములు కొందరైనా ఉన్నారు కాబట్టి మన ధర్మం నిలబడిందని సంతోషించండి. నేను మీ అందరినీ ఒకటి కోరుతున్నా, ఏ స్వామీజీ గురించైనా వ్యతిరేకంగా 10 సార్లు ఛానల్లో చూపించారంటే ఆ స్వామీజీకి మీరు ఎక్కువ భక్తితో సేవ చేయండి. ఇక మీదట దెబ్బతో వాడు నోరు మూసుకు కూర్చుంటాడు. ఏం బయట దరిద్రపు మతాల వాళ్ళు కుయ్యి కుయ్యి అని కూస్తూ ఉంటే వాళ్ళని ఎవరైనా ఏదైనా అనగలుగుతున్నారా? వాళ్ళలో ఉన్న లోపాలు బయట పెట్టగలుగుతున్నారా? మనవాడు ఏదైనా పొరపాటున ఏదో చిన్న దండం పక్కన పెడితే తిట్టేయటమే, తిట్టకండి, ఏం చేయకండి. మన వాళ్ళని మనం గౌరవించుకుందాం, మన ధర్మం పెడదాం. ఎందుకంటే చాతుర్మాస్యం 4 నెలలు 2 నెలలు అవడం కూడా శాస్త్రమే. దానికి కలిగినటువంటి కొన్ని స్మృతులు కూడా అవసరమైనప్పుడు చర్చలో ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాళ్ళ నియమాలకు జోలికి వెళ్ళద్దు. కానీ ఆనాటి వాళ్ళు చాతుర్మాస్యం అనే పేరుతో ఆ 4 నెలలు అంటే శయనైకాదశి నుంచి ఉత్థాన ద్వాదశి వరకు, ఆయన లేచే ఉత్థానం అంటే లేవడం, శయనం అంటే పడుకోవడం, ఆ కాలంలో ఒకే చోట ఉండి భగవంతుని కథలు ముచ్చటించుకునేవారు, నియమనిష్టలతో బతికేవారు. ఒకసారి ఈ ఋషులు కొంతమంది నారదుడు దాసీపుత్రుడిగా ఉన్న పల్లెటూరు వచ్చారట. అక్కడికి రాగానే ఇంకా రేపో మాపో చాతుర్మాస్యం ప్రారంభమవుతోంది, ఇక మేము ప్రయాణాలు చెయ్యం, ఈ ఊళ్ళో మాకు విడిది ఇస్తే అక్కడ కూర్చుని మేం మా నియమాల ప్రకారం యజ్ఞాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం, మీకు పురాణాలు చెబుతాం అన్నారట. సదాకీర్తి లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు కనుక ఊళ్ళల్లో. ఓ పుణ్య దంపతులు, మాకు ఒక తోట ఉందండి, తోటలో మీకు విడిదిచ్చాం, ఈ ఆశ్రమంలో ఉండండి, మీకేం కావాలంటే ఇస్తాం, మమ్మల్ని తరింప చెయ్యండి అన్నారు. వీళ్ళు ఆ తోటలో దిగారు, కలశస్థాపన చేసి చాతుర్మాసి దీక్షారంభం చేశారు. సమయం అంటే విష్ణుస్వరూపం కనుక కాలహ అని ఆయన పేరు కదా, సమయం తప్పకుండా 6 అంటే 6 గంటలకు ఉపన్యాసం మొదలెట్టేసేవారు ఆ రోజుల్లో. అలా కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళకి కుర్రాడు అవసరమయ్యాడు, ఏదన్నా చిన్న చెత్త పని చేసి పెట్టడానికి ఎవడోడు ఉండాలిగా. ఊళ్ళో పెద్దల్ని పిలిచి, ఓ మంచి బుద్ధిమంతుడైన కుర్రాడు ఉంటే మాకు అప్పగించండి అంటే, మళ్ళీ లేబర్ యాక్టివిటీ అని ఒకటి ఉందిలేండి, అలాంటివి లేని కాలం కనుక బాలకార్మికుడిని ఒకండి ఇవ్వండి, వాడికి మేము ఇంత అన్నం పెడతాం, మాకేం పెద్ద పనుల కల చిన్నగా మడికి సాయం చేస్తే చాలు అని. ఆ కాలంలో శ్రద్ధతో పురాణాలు వినాలనుకుని సేవ చేయాలనుకునే కుర్రాళ్ళు ఎవరుంటారా అని వాళ్ళు ఆలోచించి, ఈ దాసీపుత్రుడు ఉన్నాడండి, అప్పటికి నారదుడు కాదు వాడి పేరు, దాసీపుత్ర అని ఎవరట, అంతే. ఈ కుర్రాడు మంచివాడండి, కులానికి మతానికి ఏమీ సంబంధం లేని పవిత్ర కాలం అండి, ఇప్పుడు చచ్చిపోతున్నాం రోజు రోజుకి, పూర్వం చాలా హాయిగా ఉండేది, ఇప్పుడు భయం వేస్తుంది, ఏ పేరు ఎత్తితే ఏం ప్రమాదమో తెలియటంలా, లేనిపోని కేసులు, నానా గందరగోళం, ఇదే కలి ప్రభావం అంటే. కలి అంటే కలిర్ ధర్మ వినాశక, భాగవతం ప్రథమ స్కంధంలో వ్యాసుడు చెప్పాడు ధర్మ వినాశకుడు, అందరికీ పిచ్చ పట్టుకుంటుంది, చివరికి ఈ వంకతో కొట్టుకుని చచ్చిపోయే స్థితిలో అప్పుడు కల్కి అనే పేరుతోటి శ్రీమన్నారాయణ అవతరిస్తాడు. ఎక్కువ కాలం కులాల పేరుతో కొట్టుకుంటే గ్యారంటీగా వాడు తొందరగా వస్తాడు, కాబట్టి ఆయన చూడాలని కోరుకుంటే ఎక్కువ కొట్టుకోండి, కాదండి ఇంకా కొంతకాలం మనుషులు అట్టే పెడదాం అనుకుంటే కాస్త తగ్గించుకుందాం పిచ్చ. అది కేవలం వివాహాదులకి ఏదో భోజనాల కోసం ఏర్పడిన చిన్న వ్యవస్థ, అది ఇంత తీవ్రంగా కొట్టుకునే స్థితికి వస్తుందని కలిపురుషుడు తప్ప ఇంకెవడు ఊహించడన్నమాట. అందుకని ఆ కుర్రవాడిని మీకు అప్పగిస్తున్నాం అన్నారు. ఈ కుర్రవాడు చక్కగా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, ఈ మహానుభావులు కన్నబిడ్డలా చూశారు. నాయన ఈ తువ్వాలారే అంటే తువ్వాలారేసి పెట్టాడు, కమండలం తేంటే తెచ్చాడు, చిన్ని చిన్ని పనులు అన్నవాడు బాలుడు కనుక. వాళ్ళు అన్నం వండుకుని తిన్నాక గిన్నెలో మిగిలిపోయిన అన్నం ఆ కుర్రాడికి ఇచ్చేవారట. ఎంగిలి అంటే ఏమిటో తెలిసిన మీకు, ఒక గిన్నెతో ఒక గృహస్థుడు అన్నం వండుకుని గరిటితో తనకి వడ్డించుకున్నాక ఆ గిన్నెలో ఇంకా అన్నం మిగులుతుంది, అది తర్వాత ఇంట్లో వాళ్ళు చుట్టాలు బయట వాళ్ళు తింటున్నారే, ఆ గిన్నెలో మిగిలిన దాన్ని శేషాన్నాన్ని ఎంగిలి అంటారు. అది గృహస్థులు అంటే చుట్టాలు తప్ప బయట వాళ్ళు తినకూడదు, ఇంట్లో వాళ్ళు తప్ప. బయట నుంచి మించి అతిథి వస్తే మళ్ళీ అన్నం వండి పెట్టాలి, కానీ వాళ్ళు అందరూ అలా కాకుండా మిగిలిపోయిన అన్నమే పెడతారు, దానికి ఎంగిలిని పేరు. గిన్నెలో ఉన్న అన్నం వడ్డించుకోగా మిగిలిందే ఎంగిలైతే, ఇవాళ జైలు పక్షుల్లాగా బఫే అనే పేరుతో పళ్ళాలు పట్టుకు తింటున్న తిండికి ఇంక ఏం పేరు పెట్టాలో వ్యాసుడికి తెలియదు పాపం, అందుకని దీనికి పేరు పెట్టలా. ఇది భయంకరం అనమాట, ఆహార దోషాల్లో ఇదొకటి. వాళ్ళు అన్నం వండుకున్నాక మిగిలిపోయిన అన్నం పెడితే మంగళమను చున్ను వారల ఎంగిలి భక్షింతు మంగళమస్తు అంటూ వాళ్ళు పెట్టినటువంటి ఆ అన్నాన్ని తినేవాణ్ణి నేను. వానైనా ఎండయైనా నేను వాళ్ళకి సేవే చేశాను, వాళ్లతో కలిసి ఉన్న రోజుల్లో నాకు ఏదో తెలియని ఆనందం ఉండేటప్పుడు మధ్యాహ్నం పూట వాళ్ళు భాగవత కథలు చెబుతూ ఉంటే నేను ముందు వరుసలో కూర్చుని పిల్లవాడిని నిశ్శబ్దంగా వినేవాణ్ణి. ఆ పుణ్యాత్ములు విష్ణు కథలు చెప్పేవారట, ఆనందంతో పొంగిపోయేవాటి. కొంతమంది కథ చెబుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, కొంతమంది కథ చెబితే కుర్చీలోంచి లేచిపోవాలనిపిస్తుంది, కొందరి కథలు హృదయాన్ని కదిలిస్తాయి, కొందరి కథలు శరీరాన్ని బయటికి కదిలిస్తాయి, వారి కథ మా హృదయాన్ని కదిలించింది. వారల్ విష్ణు చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతముల్ వీనుల చేరను. వాళ్ళు విష్ణు చరిత్ర వర్ణించారు, చదివారు శ్లోకాలు, అద్భుతంగా గానం చేశారు, ఆ గానం నా చెవులలో అమృతంలా ప్రవహించింది, నేను పొంగిపోయేవాణ్ణి, ఆనంద బాష్పాలు కారుస్తాలో ఉండిపోయేవాణ్ణి. అందులో వర్ణించిన శ్రీమన్నారాయణుణ్ణి ఎప్పుడు దర్శిద్దామా, ఈ కథలలో ఉన్న భక్తుల్లో ఒక భక్తుణ్ణి నేనెప్పుడవుతానా అనుకుంటూ ఉండేవాణ్ణి.
అయ్యా రాత్రి లేదు పగలు లేదు ఆ కథ నా శరీరాన్ని పట్టి కుదిపేసింది, నా హృదయాన్ని కదిలించింది, బ్రహ్మానందం అంటే ఏమిటో తెలిసింది, అసలైన సిసలైన ఆనందాన్ని అనుభవించాను. 4 నెలల పుణ్యాత్ముల సన్నిధానం 4 నిమిషాల్లో గడిచిపోయింది. మహాత్ముల సన్నిధానంలో కాలం తెలియదు, కాలం వేగంగా గడిచిపోతూనే ఉంటుంది. ఇదిగో ప్రారంభించినంతసేపు పట్టదు 7వ రోజు రావడానికి. ఏముంది, ఎన్ని ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఎంతమంది వెళ్ళిపోతున్నారు. చివరికి 4 నెలలు అయిపోయి ఇక వాళ్ళు వెళ్ళిపోయే స్థితి రాగానే అప్పుడు ఏడ్చి నేను ఇంక మీతో వచ్చేస్తానన్నట్టు. ఊళ్ళో వాళ్ళంతా ఘనంగా సన్మానం చేసి వీళ్ళకి స్వాగతం చెప్పినప్పుడు ఎంత బాగా చెప్పారో అంత వీడ్కోలు కూడా ఇచ్చారట. సాధారణంగా స్వాగతం బాగా చెప్తారు, వెళ్ళేటప్పుడు వాడు మొహం ఎవడదొడ్డం, కనీసం వీధిలోకి వచ్చి టాటా అండు బిర్లా అండు. అంటే మీరు పుణ్యాత్ములండి చెబుతారులేండి, మళ్ళీ మీ గురించి కాదు. వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇంతమంది తట్టుకోలేక బాబో అంటూ కూడా వాడు వచ్చేశారట. అప్పుడు ఈ కుర్రాడు, నేను మీతో వచ్చేస్తాను, నాకు కూడా దీక్ష ఇవ్వండి, మీతో వస్తానంటే వాడు చిరునవ్వు నవ్వి, తల్లి బతికొండగా సన్యాస దీక్ష నీకు అర్హత లేదయ్యా, తల్లి అనుజ్ఞ కావాలి, పైగా నువ్వు ఒక్కడవే కొడుకువి, ఆవిడే నీకు ఒక్కతే, తల్లిదండ్రుల సేవ గొప్ప దీక్ష, అసలు అంతకంటే గొప్ప దీక్ష ఎక్కడున్నది, ఆవిడ్ని కడతీర్చి ఎక్కడికైనా విడదు గాని అందరూ సన్యాసం పుచ్చుకుంటే గృహస్థాశ్రమం ఎలా నడుస్తుంది, సృష్టి ఎలా సాగుతుంది, ఇంట్లో ఉండి ఈ కథలు గుర్తుకు తెచ్చుకో, నువ్వు ఇక్కడే ఉండు అన్నారట. సరే అయితే నాకు ఏదైనా మంత్రం ఇవ్వండి అంటే అప్పుడు వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని ఆ కుర్రాడికి ఇచ్చారు. బాలుడు, ఉపనయనార్హత కూడా లేనటువంటి ఒక దాసీపుత్రుడికి ఆ దివ్య మంత్రం ఇచ్చారు. అక్కడ అర్హత భక్తి, అది శరీరమును బట్టి కాదు, కులమును బట్టి కాదు, వాడి మనస్సుని బట్టి ఇచ్చారు దీక్ష. ఈ మంత్రం చదువుకో, కథలు గుర్తుకు తెచ్చుకో, భగవంతుడు సమయం వస్తే నిన్ను కరుణిస్తాడనగానే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళనే తలుచుకున్నాడు, ఆ గురువుల్ని తలుచుకుని కథలన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు, భగవన్ నామం చేశాడు. ఎప్పుడెప్పుడు వాడు దర్శనమిస్తాడా అంటూ అతని కోసం కలవరించాడు. ఈలోపు వీళ్ళమ్మ, మా అబ్బాయి పెద్దవాడు అవుతున్నాడు, కోడలు వచ్చేస్తుంది, మంచి సంబంధం చూద్దామని ఈవిడ అనుకుంది. ఈవిడికి కోడలు, ఆయనకేమో సన్యాసం, విముక్తి. కాలం ఏం, ఎవరికి తెలుసు ఏం జరుగుతుందో. ఒకరోజున తెల్లవారుజామున ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఇంట్లో పనిచేయడానికి వెళ్ళింది. ఆవులకి గడ్డి వేయడానికి ఆ గడ్డి మేడ దగ్గరికి వెళ్ళి ఆ ఎండు గడ్డి పీకింది కటిక చీకట్లో. ఆ చీకట్లో గడ్డి అరుకుని ఓ నల్ల తాచుపాము తోక తొక్కేసింది. ఆ తోక తొక్కడంతో బుస్సుమని పైకి లేచిపోయింది విశాలమైన పడగ కలిగిన ఆ త్రాచుపాము. ఆ నల్ల త్రాచుపాము కాదు, కాలసర్పం అది. నీలాయత భోగ ఫణా వ్యాళానల విషమహోగ్రవహ్నిజ్వాలామాలావినిపాతితయై వ్రాలెన్ననుగన్న గన్న తల్లి వసుమతి మీద నల్లని ఆయత విశాలమైన పడగ కలిగిన పాము అది, అసలే నలుపు, అందులో విశాలమైన పడగ బుస్సుమంటూ కస్సుమని పైకి లేచింది. లేచి ఒక్కసారి ఆవిడ నుదుటి మీద కాటేసింది, నిలువెత్తులు లేచిపోయి ఆ పాము. ఆ భయంకరమైన విషసర్పం కాటు వెయ్యడంతో శరీరం నల్లగా మాడిపోయి కుమార అని అరిచి కింద పడి చచ్చిపోయింది. ఇంకా మళ్ళీ ఆ క్షణమే డాక్టర్ గారు మందేసే అవకాశం కూడా లేకుండా పోయింది, చచ్చిపోయింది పాపం, క్షణాల్లో చచ్చిపోయిందిట. తల్లి నేల మీద పడిపోయి కుమార అనగానే ఈయన పరిగెత్తుకొచ్చాడు ఈ కుర్రాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, అయ్యో కుర్రాడు ఎప్పుడు పెద్దాడవుతాడా, ఇంట్లో కోడలు వస్తుంది, మనవలు వస్తారు, మనవరాళ్ళు వస్తారు, ముద్దు ముద్దుగా మాట్లాడదాం అనుకుంది వెర్రి తల్లి, చివరికి ముద్దయిపోయింది అని వాళ్ళు ఏడ్చారు. ఈ కుర్రాడు ఎంత దురదృష్టవంతుడు, చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు, ఇప్పుడు ఉన్న తల్లి పోయింది, ఇంక వీడిని ఎవరు చూస్తారు, దిక్కు లేకుండా బతకాలేమో అని అందరూ జాలి చూపిస్తూ ఉంటే వీడేమీ లేదు, మేలురాజిల్లే భగవంతుడే నాకు ఈ ఉపకారం చేశాడు, నాకు తల్లి ఎవరు తండ్రి ఎవరు, ఈ జన్మలో ఈవిడ తల్లి ఎవరికెవరు, బ్రతికుంటే సేవ చేసి తరిద్దాం అనుకున్నాను, ఇప్పుడు అంత్యక్రియల పాలు చేసి తరిద్దాం అనుకుంటున్నాను, భవబంధ విముక్తి అయిపోయింది అనుకున్నాడు వాడేం దుఃఖించలా, అంతా పరమాత్మ స్వరూపం అనుకున్నాడు ఆయన. జ్ఞానం వల్ల, అజ్ఞానం వల్ల కాదు, మళ్ళీ మూర్ఖత్వంతో అమ్మ తెచ్చింది ఆస్తి పట్టుకుపోదాం అనుకోలేవాడు. ఆవిడకు కూడా ఆ రోజుల్లో ఉందిలేండి, మొగలరాజపురంలో 4 గజాలు. ఆ కాస్త కోసం వీడేమి ఏడవల, దేనికోసం పట్టించుకోలా, పుట్టింది వెళ్ళిపోయింది, ఆవిడికి చెయ్యాలి సంస్కారం అనుకున్నాడు, సంస్కారం చేసేసాడు దహన సంస్కారాదులు. ఇక ఇప్పుడు బంధ విముక్తి లేదుగా, ఉన్న బంధం పోయింది, నిశ్చింతగా ఇంట్లోంచి లేచాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు వెడుతున్నానో తెలియదు, దేని పట్టించుకోలేదు. వాసుదేవ అనుకుంటూ లోపల మంత్రోచ్చారణ చేసుకుంటూ తిరిగాడు తిరిగాడు. ఒకట రెండవ మొత్తం కేకారణ్యాలు భయంకరారణ్యాలన్నీ తిరిగాడు. మాతులుంగ లవంగ లుంగ చోత కేతకి భల్లాత కామరాతక సరళ పనస బదరి ఒకళ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవీ మధుక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బెల్వా మలక క్రముఖ కదంబ కరవీర కదలీక పిత్త కాంచన కందరాళ శిరీష సింసు పాసోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మడివాలుకానేక విద్రుమలతామహోద్యాన సుఖ పిక నికర చెంచూపుట నిర్దళిత సమంచిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బకబలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బదిరీ భూతభూన భోంతరాళంబును గంధ గజ గవయ గండ భేరుండ సింహ శరభక హరి కిటి మల్లాద్భుత కాక ఘోక మయమగు కేకారణ్య ప్రదేశంబులందు అంటారు. ఇది పోతన గారి వచనం అంటే. రెండు పేజీలు రాశాడు ఆయన. అప్పుడప్పుడు గద్యం పద్యం కంటే ప్రభావం అనుకుని రాసిపారేశాడు ఆయన. అప్పటి వచన కవిత్వం ఇది, ఇప్పటిది పచ్చన కవిత్వం. ఆ కేకారణ్యాల్లో రకరకాల చెట్లున్నాయట, మద్ది చెట్లున్నాయి, తాడి చెట్లున్నాయి, సింసుపా వృక్షాలున్నాయి. ఈ చెట్లన్నీ అటు ఇటు అల్లుకునిపోయి ఇలా అతుక్కుపోయి పైనుంచి కిందకి సూర్యరశ్మి దిగటంలా అంతలా అసూర్యం పస్య అన్నట్టుగా ఉంది అడివన్నమాట. ఆ చెట్లకి పళ్ళున్నాయి, ఆ ఫలాలు కోసుకు తినేవాళ్ళు లేరు అడవిలో. ఇంతలో చిరుకు వచ్చిందిట, పరిపక్వ బాగా పండినటువంటి పండు దగ్గరకు వచ్చేలా ముక్కుతో పొడిచింది. పొడవగానే టక్కన రసం కిందకు కారింది. ఓ చోట ద్రాక్ష, ఓ చోట మామిడి, ఓ చోట బత్తాయి, ఓ చోట కమల, ఇలా రకరకాల ఫలముల దగ్గరికి వెళ్ళి చిలుకలు పడవడంతో ప్రవాహం కిందకు వచ్చేసింది. రసప్రవాహం, ద్రాక్ష ప్రవాహం, నారింజ ప్రవాహం, ఇలా రకరకాల ఫలాలన్నీ విడివిడిగా వస్తున్నాయి. కొంత దూరం వెళ్ళాక అన్ని కలిసిపోయి మిశ్రితం అయిపోయింది. శలయేళ్ళు ఒక పక్కన, ఫలరసాలు ఒక పక్కన. అందుకే ఋషులు అక్కడ తపస్సు చేసేవారు. హాయిగా దాహం వేసినా ఆకలి వేసినా ఫ్రూట్ జ్యూస్, న్యాచురల్ జ్యూస్ తాగి బతకచ్చు. ఎదుగు దిక్కుమంది ఫ్రిడ్జ్లో పెట్టి తాగితే గొంతుకులు పోతాయి. అందుకని హాయిగా అలా వెళ్ళిపోతున్నాయట. ఎంత అందంగా రాశారండి, పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును అన్నారు. ఇంకా సింహాలు పులులు ఇటువంటి వాటితో కూడిన క్రూర మృగాలతో కూడిన అనేక ధాతువులతో కూడిన కేకారణ్యంలో ఎటు వెడుతున్నాడో తెలియదు, అంతా వాసుదేవుడే. సింహాలు పులులు భయంకరమైనవి మీదకొచ్చేవి, ఈయన వాసుదేవ అంటే అవి చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయేవిట. ఈయనలో పరమాత్మను చూశాయి అవి. అలా తిరిగి 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 ఒక రోజున ఒక చెరువు దగ్గరకు వచ్చేసరికి కళ్ళు తిరిగాయి. బాగా పిచ్చేళ్ళ తిరిగేశాడు కదా. తిరగడంతో కొంచెం దాహం వేసింది, నీరసం వచ్చింది. కాళ్ళు చేతులు కడుక్కుని కడుపు నిండా నీళ్లు తాగి ఆచమనం చేసి పైకి వచ్చాడు ఒడ్డు మీదకి. రాగానే ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. ఒక అత్యద్భుతమైన ఆనంద స్వరూపం కనపడింది. కోటి సూర్యుల కాంతితో ఉన్న ఒక పరమాత్మ త్రుటికాలం క్షణకాలం కనబడి మాయమైపోయాడంతే. ఎన్ని చేతులున్నాయో లెక్కలేదు, ఎన్ని కాళ్ళున్నాయో లెక్కలేదు. అనేక శిరస్సులతో, అనేక కిరీటాలతో, మళ్ళీ చేతులకి కంకణాలతో, కేయూరాలతో, మెడనిండా హారాలతో, శ్రీవత్సమనే లాంఛనంతో, లక్ష్మీదేవి ఎడంవైపు వక్షస్థలం మీద నడుముకి బంగారపు మొలతాడుతో, ఆజానుబాహుడంటే ఆయన మోకాళ్ల వరకు వేళ్లాడుతున్న చేతులున్నవాడిని ఆజానుబాహుడు అంటారు. జానువు అంటే మోకాలు. ఈ మోకాళ్లకి చేతులు తగిలితే ఆజానుబాహువులు అంటారు. మనం పొడుగ్గా ఉన్నవాళ్ళల్లో ఆజానుబాహు అంటాం. వాడు పొడుగున్నవాడే తప్ప లంబశరీరుడే తప్ప ఆజానుబాహుడు కాడన్నమాట. ఇలాంటి మహానుభావుడు ఒక దివ్యమంగళ విగ్రహాన్ని క్షణకాలం చూసి అబ్బా ఏమి సౌందర్యం, ఏమి ఆనందం అనుకుని టక్కన కళ్ళు విప్పాడు. కళ్ళు తెరవగానే మాయమైపోయింది ఆ రూపం. ఇంకా ఏడ్చాడు ఆయన, అయ్యో ఎంత పొరపాటు చేశానరా, ఇంకాసేపు కళ్ళు మూసుకుని ఉంటే ఆ రూపం లోపల కనపడేది. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ అపూర్వ సౌందర్యాన్ని, ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎక్కువసేపు చూడకుండా తొందరపడి కళ్ళు విప్పానే అని ఏడ్చాడు పాపం. తిరుపతి కష్టపడి నడిచి పెడతాం, కొండెక్కుతాం, తీరా క్యూలోకి వెళ్ళగానే వాడు కనపడగానే ఇలా కళ్ళు మూసేలోపు మెడట్టు గెంటేస్తుంది. ఏ తాటకో పోతను లోపల. ఈ మధ్యన తాటకా పోతనలు కూడా ఉన్నారు. ఒక ఆవిడ మెడ పట్టుకుని చాలా కాలం క్రితం గెంటింది, ఇప్పటిదాకా మెడ నాకు ఆవిడ తలుచుకుంటే గుండె దడ. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ కళ్ళు మూసుకున్న క్షణకాలంలో ఎదురుగుండా ఉన్న రూపం హృదయంలో కనపడితే అంతర్ముఖము అన్నారు. అసలు ఎప్పుడు ఆయన్ని ఎన్నిసార్లు చూస్తే మాత్రం రూపం గుర్తుంటుంది. కళ్ళు మూసుకుంటే ప్రమాదం కాదు, కళ్ళు మూసుకుని కూడా ఆ విగ్రహాన్ని లోపల దర్శించగలగడమే సాధన అంటే. ఈయన ఇప్పుడు బెంగ పెట్టుకున్నాడు, లోపల కనబడ్డాడు, అంతర్ముఖంగా కళ్ళు విప్పితే మాయమైపోయాడు. ఎలాగా, ఇక నేను చచ్చిపోతాను, ఈ రూపం కనబడకపోతే అని ఏడిస్తే అప్పుడు ఆకాశవాణి రూపంలో మహాభూతస్వరూపుడే పలికట్ట. ఏల కుమార సోషిలగా, ఏల కుమార సోషిలగా, ఈ భవమల్దున నన్ను కానగా దాలవు కామ ముఖ్య రిపు షట్కము నిర్దళితంబు చేసి ఉన్మూలిత కర్ములైన ముని ముఖ్యులు గాని కుయోగి కానగాదాలడు నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి దూపితిన్ ఏల కుమార సోషిలగా. నాయనా ఎందుకురా ఇంత ఏడుస్తావు, కంఠం పోయేలాగా ఏడుస్తావు, నా రూపం చూడాలనే. నువ్వు ఎంత గింజుకున్నా ఈ భవమందున నన్ను కానగా చాలవు, ఈ శరీరంతో ఈ జన్మలో ఇక నువ్వు నన్ను చూడలేవు. నా రూపం దివ్యమంగళ విగ్రహం, అది ఎవరికి పెడితే వారికి దర్శనమివ్వదు. కామ క్రోధాల మీద జయం పొంది కోరికలన్నిటినీ నాశనం చేసి భక్తి శ్రద్ధలతో కఠోర నియమనిష్టలతో తపస్సు చేసిన మహాయోగులు తప్ప కుయోగి కానగా చాలడు, సామాన్యుడైన వాడు చూడలేడు, దుర్యోగి చూడడు. ఇక్కడ కుయోగి గురించి తిట్టుకోవడం అనవసరం, మనం వాళ్ళ లోపాలు అనవసరం. అనేక లోపములతో యోగిలా నటించేవాడికి నేను దొరకను. కానీ నువ్వు అడగచ్చు, ఏం ఒక్క క్షణం ఎందుకు కనపడి నన్ను ఏడిపించావని. నేనంటూ ఉన్నానని నీకు రుజువు చూపిస్తే, మచ్చు చూపిస్తే నా వెంటబడతావు గనక. పూర్వం కొత్తగా షాపులు పెట్టిన రోజుల్లో 2-3 రోజులు ఫ్రీగా ఇడ్లీ పెట్టేవారు, ఇక తర్వాత వీడు వెనకాతలు పెడతాడు అనమాట అక్కడికి. అలాగా చిన్నప్పుడు మచ్చు అని కొసరని ఉండేవి. మేము చిన్నప్పుడు సరుకులు తేవడానికి బజారుకి నేనే వెళ్ళేవాడిని, ఎందుకంటే అంతా అయిపోయి ఆఖరి ఇంత వెళ్ళ మొక్క పెట్టేవారు. ఇంకా తెలియక నేను అమాయకత్వంతో వాచీ షాప్కి వెళ్ళా, ఇంత పెద్ద గడియారం, గోడ గడియారం కొన్నాను కదా, చిన్న రిస్ట్ వాచ్ కొసరెవరా అని అడిగా. ఈ పెద్ద గోడ గడియారం 100 రూపాయలు, రిస్ట్ వాచ్ 600, తెలియదు కదా చిన్నపిల్లాడి కదా, కొసరివ్వడం అలవాటు కదా అని బెల్లం ముక్క పెట్టారు కదండి ఆ షాపులో, ఇంత గడియారం కొన్నాం కదా ఆ రిస్ట్ వాచ్ ఇవ్వరా అని అడిగితే పాపం ఆయన పంపేశాడు అనుకోండి. మంచివాళ్ళు కాదు, అప్పట్లో ఇచ్చేవారు కదా రిస్ట్ వాచ్, ఇప్పుడు ఇస్తారులేండి మంచివాళ్ళు. కానీ ఏది ఏమైనా నిన్ను నా వైపు ఆకర్షించడానికి కొంచెం రుచి చూపించాను నేనంటే ఇలా ఉంటానని. నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్, భగవంతుడి వెంటపడి ఉపాసనాబలముతో పొందడం కోసం కొంచెం నా రూపం చూపించాను, ప్రస్తుతానికి దీంతో సంతోషించు, సాధన చెయ్యి, నీకు నేను నా దర్శనమిస్తానన్నాడు. ఏం చెయ్యాలంటావా, నీ శరీరం ఉన్నంతకాలం దొరికితే తిను, దొరకపోతే పట్టించుకోకు, పొగిడినా తెగడినా సమానంగా ఉండు, నామస్మరణ చెయ్యి. ఇంత పూర్వం విన్న కథలన్నీ పదే పదే గుర్తుకు తెచ్చుకో. భాగవత సప్తాహం 7 రోజులు వినేశాము, ఇక తర్వాత మర్చిపోతాం అంటే కాదు, అది ఎప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి, పదే పదే నెమరు వెయ్యాలి. అలా జీవితం గడుపు, కొంతకాలానికి నీకు ఒక అత్యద్భుత దివ్య జన్మ వస్తుందన్నట్ట. వీడు ఆయన అలాగే ఎదురు చూశాడు. చాలా కాలం ముసలివాడయ్యేదాకా దొరికితే తిన్నాడు, మానవమానాలు పట్టించుకోలేదు, తుల్య నిందా స్తుతిర్మని మౌని అన్నట్టుగా ఉన్నాడు, శీతోష్ణ సుఖదుఖాలు పట్టించుకోలా, ఎండకెండాడు, వానకి తడిశాడు, మంచులో పడుకున్నాడు, ఏమీ పట్టించుకోలేదు. ఆయన అచ్చుపోసిన ఆబోతు ఎంత హాయిగా తిరుగుతుందో అంత హాయిగా తిరిగేశాడు ఆయన, అంత పవిత్రంగా ఇంద్రియ నిగ్రహంతో తిరిగాడు. కొంతకాలానికి ఏ ధర్మం చేసినా చెయ్యకపోయినా, మానవుడు ఇంత ధర్మం చేయకపోయినా కాలధర్మం తప్పదు. ఆ కాలధర్మం వల్ల మృత్యువు మెరుపు మెరిసినట్టు మెరిసింది, ఈయన ప్రాణం లేచిపోయింది, శరీరం పతనమైపోయింది. అప్పుడు ఆ ప్రాణం బ్రహ్మగారు తీసుకుంటున్న గాలిగుండ బ్రహ్మ హృదయంలోకి వెళ్ళిపోయిందిట. ఈ తర్వాత 1000 యుగాలు గడిచాయి, 43,20,000 సంవత్సరాలైతే 4 మహాయుగాలు. కలియుగం 432,000, దీనికి రెట్టింపు ద్వాపరం, 3తో గుణిస్తే త్రేతాయుగం, 4తో గుణిస్తే కృతయుగం, 4 కలిపితే 43,20,000 సంవత్సరాలైతే ఒక మహాయుగం అంటారు ఈ చతుర్యుగాలు. ఇటువంటి మహాయుగములు 1000 గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు. అంటే మీరు ఆలోచించండి, బ్రహ్మగారి ఆయుర్దాయం 43,20,000 అయితే బ్రహ్మకి ఒక్క పగలు, మళ్ళీ 1,000 అయితే ఒక రాత్రి. ఇలాంటివి బ్రహ్మకి 360 అయితే ఒక సంవత్సరం, అవి 100 ఏళ్ళు అయిన ఆయుర్దాయం. ఇప్పుడున్న బ్రహ్మగారికి 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి మొన్నే, ఇంకా 50 ఏళ్ళు బ్రతకాలి. ఇంటికి వెళ్ళాక చూసుకోండి, నేను లెక్కేసాను మతిపోయిందాకనమాట. అంత మహాయుద్ధాయంలో పగలు గడవగానే రాత్రి వచ్చేటప్పుడు ప్రళయం వచ్చి లోకమంతా నాశనం అయిపోతుంది జలప్రళయంలో. ఆ జలప్రళయ కాలంలో బ్రహ్మదేవుడు నిద్రపోతాడు. ఆ నిద్రపోగానే ఆయన పడుకుని ఉన్న తామర పువ్వు ముడుచుకుపోతుంది. ఈ తామర పువ్వు ముడుచుకుపోయి కిందకి దిగిపోయి విష్ణువు బొడ్డులోకి వెళ్ళిపోతుంది, నాభిలోకి. మళ్ళీ 1,000 యుగాలు గడిచాక ఆ నాభిలో నుంచి తామర పువ్వు బయటకు వస్తుంది, తెల్ల తామర వికసిస్తుంది. పుండరీకం అంటే తెల్ల తామర అన్నమాట. అది వికసించగానే బ్రహ్మ మళ్ళీ బయటికి కనపడతాడు. అప్పుడు బ్రహ్మగారు విడిచిపెట్టిన ముక్కులోని గాలిలో నుంచి మరీచి, అంగిరుడు మొదలైన ప్రజాపతులు పుట్టుకొచ్చారు. ఆ ప్రజాపతులతో పాటుగా ఈ దాసీపుత్రుడు హృదయంలో నుంచి బయటకు వచ్చాడు, మనస్సు నుంచి వచ్చాడు కాబట్టి మానసపుత్రుడు అన్నారు. ఒక దాసీపుత్రుణ్ణి భాగవతం వినడం వల్ల ఇవాళ బ్రహ్మ మానసపుత్రుణ్ణయి నారదుడనే పేరుతో వచ్చాన్నాయన అన్నాడు. పుట్టి పుట్టగానే ఈ అందమైన రూపంతో పాటు మహతి అనే వీణ వచ్చింది. ఈ వీణ ఉన్నంతకాలం ఏ మాయా నన్నేమీ చెయ్యదు. విష్ణువు కూడా మాయలో ముంచాలంటే ఈ వీణ లాక్కుంటట్టు ముందుగా. ఎక్కడికి వెళ్ళినా నారాయణ స్మరణ చేసుకుంటూ వెడుతున్నాను. నాలాంటి దాసీపుత్రుణ్ణి, నారదుణ్ణి చేసిన భాగవతాన్ని నువ్వు రాస్తే నువ్వెంత గొప్పవాడు అవుతావో ఆలోచించకుండా రాసేయి అనగా ఆయన పొంగిపోయాడు. మాయించు అఘములన్నీయు, ఎంత అద్భుతమైంది చెప్పారు. వాయించు వీణన్నెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు జగములకు చేయించు చెవుల పండువు మాయించు నగాళి ఇట్టి మతి మరి కలడే. తన చేతిలో ఉన్న మహతి అనే వీణ నిరంతరం మీటుతూ ఉంటాడు. ఆ వీణ మీటినంతసేపు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్నే సరి గమ పద నిస అనే 8 అక్షరములకు బదులుగా ముకుంద గీతాలు రకరకాల రాగాల్లో పడతాడు. సమస్త పాపాలు పటాపంచలు చేస్తాడు, జగత్తుకి చెవులకు పండుగ చేస్తాడు. ఇంత పుణ్యాత్ముడు మరొక్కడున్నాడా? ఆ నారదుడు ఈ విషయాన్ని చెప్పి వెళ్ళాక ఇక వ్యాసుల వారు భాగవతాన్ని రాయడానికి సిద్ధపడ్డారు. రేపు ఆ దివ్య విశేషాలన్నీ 6 గంటల నుంచి 8 గంటల దాకా చెప్పుకుంటాం. ప్రతిరోజు సాయంత్రం 6 to 8. ఇవాళ మొదటి రోజు కనుక కొంచెం ఆలస్యమైంది కనుక 8:20 దాకా తీసుకున్నాం. ఇది కాకుండా ఉదయం పూట కూడా సాధనా సంబంధమైన కొన్ని రహస్యాలు ఈ బ్రహ్మసూత్రాదులలో వాటిలో ఉండేవి 10 గంటల నుంచి 11:30 దాకా, అంతే కదండి. ఇక్కడేగా అది కూడా ఇదే వేదిక మీద ఉంటుంది. సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు భక్తులందరూ కూడా వినియోగించుకోండి. ఉదయం పూటవేమో 5 రోజుల పాటు ఉంటుంది కేవలం రేపటి నుంచి. ఆ 5 రోజులు సాధనా సంబంధమైన ఉపనిషద్ వాక్యాలు చెప్పుకుందాం. సాయంత్రం యథాప్రకారంగా 6 to 8 భాగవత సప్తాహం ఉంటుంది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటంలో సదాకీర్తి దంపతులకు సాయం చేసిన పెద్దలందరికీ కూడా మా ప్రణవపీఠస్థ సకల శుభంబులిడుత అని మంగళాశాసనం చేస్తూ, శ్రీకృష్ణ పరమాత్ముడు సంకల్పం అంతా అయింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనందరం నిమిత్తమాత్రులం. కర్త, కారయిత, ప్రేరకుడు, అనుమోదకుడు అంతా ఆయనే. నా మనస్సులో అనుభూతితో చెబుతున్నమాట కాబట్టి అంతా ఆయన పాదపద్మాలకే మనం సమర్పిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన, అమ్మా హారతి ఇవ్వండి, న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.